ఎక్కువ వెళ్తూ ఉన్నాం. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. కొద్ది సమయంలో నీ వాక్యమును ధ్యానం చేసుకుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అందులోని సత్యములను మేము గ్రహించినట్లు మాకు సహాయం చేయమని, మమ్మల్ని సరిచేసి హెచ్చరించమని, ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనము గత వారంలో పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయములో మనము 8 వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం. ప్రాముఖ్యంగా గత వారంలో పేతురు గారు తెలియచేసినటువంటి ఒక వర్తమానము మనం ధ్యానం చేశాం. ఒక క్రైస్తవునికి, ఒక విశ్వాసికి కేవలము విశ్వాసం ఉంటే సరిపోదు. దేవుడు అద్భుతకరుడు, దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు నా ప్రతి అవసరతను తీరుస్తాడు, దేవుడు నా ప్రతి అనారోగ్యానికి నాకు స్వస్థత కలిగిస్తాడు. సహజంగా మనం చూపించేటువంటి విశ్వాసం ఇది. ఇలా విశ్వాసం ఉండడం తప్పేమీ కాదు, కానీ ఆ విశ్వాసమునందు సద్గుణమును అమర్చుకొనుడి అని పేతురు గారు చెప్పారు. సద్గుణము, మంచి గుణము లేకపోతే, మంచి క్రియలు నీ జీవితంలో లేకపోతే నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉన్నా వ్యర్థమే. విశ్వాసాన్ని బట్టి నువ్వు గంటల తరబడి మందిరానికి వెళ్ళొచ్చు, విశ్వాసాన్ని బట్టి గంటల తరబడి నువ్వు ప్రార్థించవచ్చు, విశ్వాసమును బట్టి నువ్వు ఉపవాసం ఉండి ఉండవచ్చు. నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నటువంటి ఆ లేఖన భాగాన్ని నువ్వు అనుసరించకపోతే నీకు సద్గుణము లేనట్లే కదా. సద్గుణము లేకుండా కేవలం నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉంటే అది ప్రయోజనం లేదు. ఒకటి అలాని సద్గుణం ఒకటుంటే సరిపోదు, సద్గుణమునందు జ్ఞానము కూడా ఉండాలని మనం నేర్చుకున్నాం. జ్ఞానము నువ్వు సేవించుచున్న దేవుడు ఎవరో నీకు తెలియపరుస్తుంది, ఆయనను గురించి నీకు ఒక స్పష్టతనిస్తుంది. జ్ఞానమేమీ లేకపోతే ఆయనను గురించిన ఒక స్పష్టత నీకు నాకు రాదు. కాబట్టి జ్ఞానమును కూడా మనం అమర్చుకోవాలి అని మనం నేర్చుకున్నాం. జ్ఞానం ఒక్కటే ఉంటే సరిపోదు, ఆ జ్ఞానం అందు మనకు ఆశానిగ్రహం కూడా ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి అని నేర్చుకున్నాం. గత వారం నేను కొన్ని ఉదాహరణలు చెప్పాను. ఈవెన్ చిన్న చిన్న విషయాల్లో కూడా మనం బయటికి వెళ్ళి కొనుక్కునేటువంటి చిన్న చిన్న విషయాల్లో కూడా అది అవసరమా అత్యవసరమా లేకపోతే అనవసరమా అనేటువంటి దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోలేక, ఆశానిగ్రహం లేక, సెల్ఫ్ కంట్రోల్ లేక అప్పులు పాలవుతుంటాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కేవలం ఆశానిగ్రహం ఉంటే సరిపోదు, దాని వెనకాల సహనం కూడా ఉండాలి, సహనాన్ని అమర్చుకోవాలి. సహనము లేకపోతే మనము క్రైస్తవులముగా ముందుకు సాగలేము. వాస్తవానికి ఈరోజు మనకు లేనిదే సహనము. సహనం లేదు కాబట్టి మనం కనీసం ఎవరేమన్నా అంటే ఓర్చుకోవడం కాదు కదా. మన ప్రార్థనకు జవాబు ఆలస్యమైతే కూడా మనం ఓర్చుకోలేకపోతున్నాం. సహించడం అంటే ఇక్కడ వెయిట్ చేయడం అని కూడా వస్తుంది, ఎదురు చూడడం అనేది కూడా వస్తుంది. వెన్ యూ హ్యావ్ పేషెన్స్ దెన్ యూ విల్ వెయిట్. when you have patience, then you will wait. So, Krishna and the Premanatvati Devamitla. Sahanamundalani Manonetskunam. సహనం ఒక్కటే ఉంటే సరిపోదు, దాంతో పాటు భక్తి ఉండాలని నేర్చుకున్నాం. భక్తి ఒక్కటే ఉంటే సరిపోదు, దానితో పాటు సహోదర ప్రేమ ఉండాలని నేర్చుకున్నాం. సహోదర ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు, దయను కూడా కలిగి ఉండాలని నేర్చుకున్నాం. ఈ గుణ లక్షణాలన్నీ పైన చెప్పబడినటువంటి గుణ లక్షణాలన్నీ విశ్వాసము సద్గుణము జ్ఞానము ఆశానిగ్రహము సహనము భక్తి సహోదర ప్రేమ దయ
అన్నకి సిగ్నల్ ప్రాబ్లం ఉందండి, వస్తారు ఎగ్జిట్ అయినట్టున్నారు. వెయిట్ చేయండి అన్న, ఎగ్జిట్ అయినట్టున్నారు, వెయిట్ చేయండి అండి. ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉందన్నారు కదండి, ఎవరు ఎగ్జిట్ అవ్వద్దు. సార్ కాల్ చేస్తారా సార్?
నా సమయం తీసుకున్నాను. అజయనా,
వినిపిస్తుందా నా వాయిస్?
ఎస్ అన్న.
హలో, ఓకే సరే సరే. సో క్రీస్తునందు ప్రమట్టండి, వినిపిట్లారా, జ్ఞాపకం చేసుకోండి. వీటన్నిటిని కూడా మన జీవితంలో మనము అమర్చుకోవాలి. మనకే మనం అమర్చుకోవాలి. దేవుడు ఏదో ఒక మ్యాజిక్ చేసేసి మన లోపల పెట్టాడు. ఇప్పుడు ఉదాహరణకి క్షమించడం అనే గుణాన్ని నువ్వు అమర్చుకోవాలనుకో, నీ మీద అనవసరంగా నింద చేసేవాడు ఒకళ్ళు లేస్తాడు. దయా అనేటువంటి దాన్ని, ఆ గుణాన్ని నువ్వు అమర్చుకోవాలనుకో, నీ పక్కన ఎవరైనా కష్టపడుతున్నటువంటి వ్యక్తి, ఇబ్బంది పడుతున్న వ్యక్తి నీకు ఎదురవుతాడు. అతను నిన్ను సహాయం కోరుతాడు. అతని ఎడల నువ్వు దయ చూపించాలి. నేను గత వారం మీకు జ్ఞాపకం చేశాను, ఒకరు మనల్ని ఒక మైలు రమ్మని అడిగితే మనం 2 మైళ్ళు వాళ్ళతో వెళ్ళాలి. ఎప్పుడెలా వెళ్తామని తెలుసా? ఈ దయాగుణం మనకున్నప్పుడే. అంటే 1 రూపాయి నిన్ను సహాయం అడిగితే, వాళ్ళ అవసరతను బట్టి నువ్వు ఒకవేళ చేయగలిగితే, నేను అది కూడా జ్ఞాపకం చేశాను, అప్పు చేసి చేయవలసిన అవసరం లేదు, వేరే వాళ్ళ దగ్గర ష్యూరిటీ పెట్టి చేయాల్సిన అవసరం లేదు, బట్ నీ దగ్గర ఉంటే, నువ్వు చేయగలిగిన స్థితిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా తప్పించుకోకూడదు, ఖచ్చితంగా చేయాలి. సో క్రీస్తునందు ఎప్పుడు చేయగలుగుతామంటే వారి మీద మనకు దయ పుట్టినప్పుడు. సహజంగా మనకెవరి మీద దయ పుడుతుందంటే, ఎవరైతే బాగా డబ్బున్న వాళ్ళు, లేకపోతే ఎవరైతే మనకి మేలులు చేస్తారో, ఎవరైతే మనల్ని పొగుడతారో, అలాంటి వారి మీద మనకు దయ కలుగుతుంది. కానీ ఇక్కడ మనం ప్రతి ఒక్కరి ఎడల దయ కలిగి ఉండాలి. నేను మరలా వాటి పరిస్థితికి వెళ్ళడం లేదు, ఎందుకంటే గత వారం వాటిని ధ్యానం చేశాము. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ గుణలక్షణాలను గాని మనం అమర్చుకోకపోతే ఏమవుతుందంటే, మనము రక్షించబడ్డామన్న సంగతిని మనం మర్చిపోతాం. చిన్నగా మీరు గమనించండి, రక్షించబడిన ప్రారంభ దినాల్లో నీకు ఎంత భక్తి ఉంది, రక్షించబడిన ప్రారంభ దినాల్లో ఎంతటి ప్రార్థనా జీవితం ఉంది, రక్షించబడినటువంటి ప్రారంభ దినాల్లో నువ్వు ఎంత భక్తిగా దేవుళ్ళు జీవించావు. కానీ ఇప్పుడు రోజులు గడిచే కొలది నువ్వు అప్పుడున్నటువంటి అదే తృష్ణను కలిగి ఉన్నావా, అప్పుడు కలిగి ఉన్నటువంటి అదే ఆసక్తిని కలిగి ఉన్నావా, అప్పుడు కలిగి ఉన్నటువంటి అదే ప్రార్థనా జీవితాన్ని ఇప్పుడు కూడా కలిగి ఉన్నావా? లేవు. మరి అప్పుడెందుకు అంత తృష్ణ కలిగి అంత ఆసక్తి కలిగి ఉన్నామంటే, అప్పుడు చాలా కృతజ్ఞత భావంతో, నేను పాపిని కాబట్టి దేవుడు నన్ను రక్షించాడు, పాపినైన దేవుడు నాకు విమోచన కలిగించాడు అన్న దృక్పథంతో ప్రారంభంలో మనం ఎంతో కృతజ్ఞత కలిగి, ఎంతో తృష్ణ కలిగి, ఎంతో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటాం. కానీ రోజులు గడిచే కొలది ఏమవుతుంది, చిన్నగా ఆ ఆసక్తి, ఆ తృష్ణ అవి తగ్గిపోతాయి. ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే, ఇండైరెక్ట్ గా మనకు తెలియకుండానే దేవుడు మనల్ని రక్షించాడని, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడని, ఆయన మన కొరకు చాలా గొప్ప త్యాగం చేశాడని, వీటన్నిటిని మనం ఏం చేస్తున్నాం, చిన్నగా మరిచిపోతా ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఇవి ఎవనికి లేకపోవునో వాడు గుడ్డివాడు అంటే ఇక్కడ లిటరలీ ఫిజికల్లీ బ్లైండ్ అని కాదు, కానీ ఆధ్యాత్మిక గుడ్డివాడు, దేవుని సంగతులను చూడలేనటువంటి వాడు, దేవుని సంగతులను గ్రహించలేనటువంటి వాడు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు, ఉదాహరణకి శ్రమలు మన మేలు కొరకే అనుమతిస్తాడు, కానీ వాటిని మనం చూడలేం. యోబు గారు చూడగలిగారు. ఎందుకోసమో తెలుసా? ఎందుకోసమనంటే ఆయన ఆధ్యాత్మిక అంధత్వము లేనటువంటి వాడు, ఆయన ఆధ్యాత్మిక అంధత్వము లేనటువంటి వాడు. అందుకోసమే శ్రమలు వచ్చినప్పుడు అవి కూడా దేవుని మహిమ కొరకే వచ్చాయని, వాటిని కూడా మనం అంగీకరించవలసి ఉన్నదని అతడు అర్థం చేసుకోగలిగాడు. సో శారీరక కనుదృష్టి కాదు ఇక్కడ, ఆధ్యాత్మిక కనుదృష్టి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు మనము క్రైస్తవులమే, దేవుని బిడ్డలమే, ప్రార్థనలకు చేస్తున్నాం, దేవుని సహవాసానికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, కానీ దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు కొన్నిటిని అనుమతించినప్పుడు అది మన మేలు కొరకే అని మనం గ్రహించలేకపోతున్నాం. ఎందుకంటే దేవుని కార్యాలను చూడలేని స్థితిలోనికి మనం వెళ్ళిపోయాం, ఆధ్యాత్మిక అంధులమైపోయాం. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడు మిట్లారా, కొన్నిసార్లు దేవుడు కొన్నిటిని మన జీవితంలో మన మేలు కొరకే అనుమతిస్తాడు. అది ఈ రోజు నీకు అర్థం కాదు, కానీ ఒకరోజు దేవుడు వాటిని నీ జీవితంలో ఎందుకు అనుమతించాడో అప్పుడు నీకు అర్థమవుతుంది. మనకందరికి తెలిసిన విషయమే,
జకర్యా నమ్మలేదు. వృద్ధాప్యంలో దేవుడు తనకు ఒక కుమారుణ్ణి ఇస్తానంటే, కానీ దానివలన అతడు మగవాడైపోయాడు, ఏమీ మాట్లాడలేని స్థితికి వెళ్ళిపోయాడు. కానీ తర్వాత ఆ కార్యం జరిగిన తర్వాత, కుమారుడు పుట్టిన తర్వాత, అతని దేవాలయంలో తీసుకుని వెళ్ళిన తర్వాత, మరలా అతడు నోరు తెరిచి మాట్లాడగలిగాడు. కొద్ది కాలము ఆ తర్వాత అతడు అర్థం చేసుకున్నప్పుడు దేవుని కార్యాలను దేవుడు అతని నోటిని తెరిచాడు. కొన్నిసార్లు మన జీవితంలో దేవుని కార్యాలను మనం అర్థం చేసుకోలేకపోతే మనం గుడితనంలో ఉంటాం. ఎప్పుడైతే మనం ఆ గుడితనాన్ని విడిచిపెట్టి, ఆధ్యాత్మిక అంధత్వాన్ని విడిచిపెట్టి దేవుని కార్యాలను మన జీవితంలో మనం స్పష్టంగా చూడగలమో అప్పుడు మనం కూడా ఆ గుడితనాన్ని మనం నుంచి బయటపడతాం. అపొస్తలుడైన పౌలు ఫిజికల్ గా గుడితనాన్ని అనుభవించాడు. ఒక 3 రోజులు ఫిజికల్ గా గుడితనాన్ని అనుభవించాడు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అతడు ఫిజికల్ గా అంటే దమస్కు మార్గుడివాడు కాక మునుపు, అప్పుడు కూడా అతడు ఆధ్యాత్మిక, కానీ వాస్తవానికి ఫిజికల్ ఉన్నాయి ప్రాంతానికి, కానీ అతడు దేవుని కార్యాలను అర్థం చేసుకోలేనటువంటి అంధత్వంలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అనన్య వచ్చి ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే అతనికి స్వస్థత వచ్చిందో, అప్పుడు అతనికి శారీరక గుడ్డితనంతో పాటు ఆధ్యాత్మిక గుడ్డితనం కూడా వెళ్ళిపోయింది. అప్పుడు దేవుని కార్యాలను అతడు స్పష్టంగా చూడగలిగాడు, అందుకే అర్థం చేసుకోగలిగాడు. ఈరోజు దేవుని కార్యాలని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. దావీదు కూడా అర్థం కాలేదండి. దావీదు కూడా కష్టం వచ్చినప్పుడు చాలాసార్లు ప్రశ్నించాడు, ప్రభా ఎందుకు నా చుట్టూ నా శత్రువులు ఇలా ఉన్నారు, నా శత్రువులు నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. క్రీస్తునందు బిడ్డలారా, ఆ తరువాత ఆ ఆధ్యాత్మిక అంధత్వం వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసి అంటున్నాడు, ప్రభా నేను శ్రమను నిండుట నాకు మేలాయెను. అప్పుడేమో ఎందుకు ప్రభువా, ఇప్పుడేమో అర్థమైన తర్వాత థ్యాంక్ యూ లార్డ్, ఆ శ్రమల గుండా వెళ్ళడానికి నాకు అనుమతించినందుకు. ఈరోజు ఈ జీవితంలో నువ్వు ఇలా వెళ్తున్నప్పుడు, నీ శ్రమలు నువ్వు కష్టాల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ఎందుకు ప్రభువా అనే ప్రశ్న ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దేవుని కార్యాలను చూసేటువంటి స్థితిలో నువ్వు లేవు, నీ సమస్యలు నిన్ను బాగా కృంగదీస్తా ఉన్నాయి. నువ్వు మోకరించు ప్రభువా, ఈ అంధత్వాన్ని నాకు తొలగించు, నీ కార్యములను చూడటానికి నాకు సహాయం చేయి అని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదండి, ఈ పైన చెప్పనటువంటి గుణలక్షణాలన్నీ కూడా లేకపోతే అతడు గుడ్డివాడు మాత్రమే కాదు, దూరదృష్టి కూడా లేనివాడగును. ఇక్కడ దూరదృష్టి అంటే ఏంటి? లాంగ్ సైట్ అని కాదు, లాంగ్ విజన్ అని. ఒక దర్శనము లేనటువంటి వాడు, ఒక గురి లేనటువంటి వాడు, ఒక విజన్ లేనటువంటి వాడు. దేవుని కార్యాలని మనం అర్థం చేసుకోలేకపోతే మనకి ఒక విజన్, ఒక దర్శనము, ఒక గురి మనకు ఉండదు. జన్మించాను, దేవుడు ఎందుకు నన్ను ఈ కుటుంబంలో ఉంచాడు, దేవుడు ఎందుకు నాకు విద్యనిచ్చాడు, దేవుడు ఎందుకు నన్ను ఈ స్థితిలో ఉంచాడు, దేవుడు ఎందుకు నాకు సంపాదన ఎక్కువ ఇచ్చాడు, నేనేం చేయాలి, నేను ఎన్నోసార్లు మరణాపాయ స్థితుల నుంచి తప్పించబడ్డాను, అప్పుడే చనిపోయిండవలసిన నన్ను దేవుడు ఎందుకు బ్రతికించాడు, నాకెందుకు మరొక అవకాశాన్ని ఇచ్చాడు, నా దగ్గర నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు, నేను ఎలా జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ దర్శనాన్ని నువ్వు అర్థం చేసుకోగలగాలి, ఆ గురిని నువ్వు అర్థం చేసుకోగలగాలి. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక భారాన్ని పెడతాడండి, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక చింతన పెడతాడండి. అది అర్థం చేసుకుని దానికోసం బ్రతకగలిగితే వాను ఒక దర్శనం కలిగినటువంటి వ్యక్తి. అలా నువ్వు జీవించలేకుండా ఏదో రోజు క్రమం ప్రకారం లేచావా, ప్రార్థన చేసుకున్నావా, తిన్నావా, ఉద్యోగానికి వెళ్ళిపోయావా, సాయంత్రానికి వచ్చావా, మళ్ళీ ప్రార్థన చేసుకున్నావా, మళ్ళీ పండుకున్నావా, వీళ్ళు ఎవరంటే ఒక దూరదృష్టి లేనటువంటి వాళ్ళు, ఒక దర్శనం లేనటువంటి వాళ్ళు. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు అంటాడు, దర్శనం అంటే నువ్వు నిద్రపోతే వచ్చేది కాదట, దర్శనం అంటే నువ్వు నిద్రపోతే వచ్చేది కాదట, దర్శనం అట నిన్ను నిద్రపోనీయకుండా చేసేదట, నిన్ను నిద్రపోనీయకుండా చేసేదట. నువ్వు నిద్రపోతే వచ్చేది దర్శనం కాదు, అది కళ. మనం చాలా సందర్భాల్లో కళలను కూడా దర్శనాలు అనుకుంటుంటాం మనం, కళలను కూడా దర్శనాలు అనుకుంటూ మోసపోతుంటాం మనం. కళ వేరు, దర్శనం వేరండి. కళ నీవు అలసట చెందినప్పుడు నీ అలసటలో నుంచి వచ్చేటువంటిది కళ, నీ జ్ఞాపకాల్లో నుంచి వచ్చేటువంటిది కళ. కానీ దర్శనము దేవుడు నీకు ఇచ్చేటువంటి భారం అది, దేవుడు నీకు అప్పగించబోతున్న పని అది. ఆ దర్శనం నిన్ను నిద్రపోనీద పని చేసేంత వరకు, ఆ దర్శనము ఆ పని చేసేంత వరకు నిన్ను నిద్రపోనివ్వదు. అది దర్శనం అంటే. ఈరోజు మనం అలాంటి దర్శనాలు లేకుండా లేకపోతే ప్రభు నాతో పాటు ఇంకొంతమందిని కూడా నీ రాజ్యమునకు తీసుకుని రావడానికి నాకు ఒక దర్శనం ఈ ప్రభు అనే ప్రార్థన. ఒక క్రైస్తవుడు దూర దృష్టి లేకుండా
కొంచెం వాయిస్ బ్రేక్ అవుతున్నా
జీవించకూడదు. ఒక క్రైస్తవుడు ఒక దర్శనం లేకుండా జీవించడానికి వీలు లేదు, లేనివాడగును. పదో వచనం చూస్తున్నాను, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పో, ఆ విషయాన్ని మర్చిపోవద్దు. వాయిస్ బ్రేక్ అవుతుందా
ఇప్పుడు? ఓకేనా,
ఒక్క నిమిషం బ్రదర్. ఇప్పుడు ఇప్పుడు చూడండి.
ఓకేనా
బ్రదర్, ఇప్పుడు ఓకేనా?
ఎస్ అన్నా.
సరే, ఓకే ఓకే. క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవునిలారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు మరి జాగ్రత్త పడి. ఎవరు పిలిచారు మనల్ని? దేవుడు పిలిచాడు. ఎందుకొరకు పిలిచాడు? తన కొరకు జీవించటానికి పిలిచాడు, తనతో ఉండడానికి పిలుచుకున్నాడు, తనను మహిమపరచడానికి పిలుచుకున్నాడు. ఎలా మహిమపరచాలి? మన జీవితం ద్వారా, మన బ్రతుకు మూలముగా ఆయన్ని మహిమపరచాలి. ఈరోజు నీవు నేను కనీసం ఆయన చేత ప్రత్యేకించబట్టకు, ప్రత్యేకముగా ఉండుటకు పిలువబడ్డామన్న సంగతిని కూడా మనం మర్చిపోయాం. విఆర్ కాల్డ్ టు బీ విత్ హిమ్, ఆయనతో ఉండటానికి మనం పిలువబడ్డామన్న సంగతిని కూడా మనం మర్చిపోయాం. ఎందుకు ఈ సహవాసము? ఎందుకు ప్రతిరోజు ఈ వాక్య ధ్యానము? ఈ వాక్య ధ్యానము వినడం ద్వారా విశ్వాసము ఇంకా పెరుగుతుంది, విశ్వాసము పెరిగే కొలది నువ్వు ఇంకా దేవునికి సన్నిహితం కావాలి. కానీ విచిత్రంగా నువ్వు ప్రతిరోజు ఇలా వాక్యం వింటున్నావు, కానీ దేవునికి దగ్గరవడానికి బదులు నువ్వు ఇంకా దేవునికి దూరం అవుతున్నావు. ఇదెంత అన్యాయం ఇది! నిన్ను పిలిచిన వాడిని నువ్వు మరిచిపోతే ఎలా? నిన్ను పిలవడం మాత్రమే కాదు, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాలింగ్ అండ్ ఎలక్షన్, ఎలక్టెడ్, ఎన్నుకున్నాడు. నిన్ను పిలిచాడు, నిన్ను ఎన్నుకున్నాడు కూడా. నిన్ను పిలిచాడన్న సంగతి నీకు తెలుసు, కానీ నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడన్న సంగతి మీలో 90% మందికి తెలియదు. నువ్వు ఎన్నిక చేయబడినటువంటి వానవు. నువ్వు అడిగితే నీకు బయలుపరుస్తాడు ప్రభువా, నన్ను ఎందుకు ఎన్నుకున్నావు, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నీ కొరకు నేను ఏం చెయ్యాలన్నది నీ ఉద్దేశమయ్యున్నది. నువ్వు అడిగితే ఆయన నీకు బయలుపరుస్తాడు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకుంటకు మరీ జాగ్రత్త పడుడి. అంటే కేవలం పిలుపు ఎన్నికను మీరు కన్ఫర్మ్ చేసుకోండి, దాని కొరకు మీరు జాగ్రత్త పడుడి. సమయం వృధా చేయొద్దు. ఇప్పటిదాకా ఏదో తెలియక మీరు దానికోసం ప్రార్థన చేయలేదు, అడగలేదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. కనీసం ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడుగా, కనీసం ఈరోజన్నా తెలుసుకొని జాగ్రత్త పడండి, బీ కేర్ఫుల్. 11వచనం, మీరిట్టి క్రియలు చేయు వారైతే ఎప్పుడునూ తొట్టెళ్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఇందాక మన పైన కొన్ని గుణలక్షణాలు చెప్పుకున్నాం కదా, ఈ గుణలక్షణాలు అన్నింటినీ ఎవరైతే అనుసరించడానికి ప్రయత్నం చేస్తారో, ఎవరైతే వాటి ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారో, ఆ క్రియలను ఎవరైతే చేస్తారో, ఇక్కడ గొప్ప విషయం ఏంటి తెలుసా, వాళ్ళు ఎల్లప్పుడూ తొట్టెళ్లరట. ఈరోజు నీకు నాకున్న సమస్య ఏంటో తెలుసా, ఎల్లప్పుడూ తొట్టెళ్లడమే. ప్రతిరోజు తొట్టెళ్లడం కాదు, మనం ప్రతి గంట తొట్టెళ్తున్నాం, ప్రతి గంటే కాదు ప్రతి నిమిషంలో కూడా తొట్టెళ్తున్నాం. అంతెందుకు, ఈ వాక్యం అయిపోయిన వెంటనే, ఈ వాక్యం విని అయిపోయిన వెంటనే మీ ఇంట్లోనే ఎక్కడో కాదు, మీ పక్కనే ఎక్కడో కాదు, మిమ్మల్ని పడగొట్టడానికి అపవాది ఎవరినో ఒకరిని ఏర్పాటు చేసుకుని, మీ కుటుంబ సభ్యుల్ని ఏర్పాటు చేసుకుని రెడీగా ఉంటాడు. ఇది ఈ రోజే కాదు, ప్రతిరోజు జరుగుతున్న సంఘటనే, మనం గుర్తించలేకపోతా ఉన్నాం. దే ఆర్ వెయిటింగ్ దేర్. ఇప్పుడు నువ్వు కాన్ఫరెన్స్ లో ఉన్నావని చెప్పి నిన్ను వదిలేశారు అపవాది. సో ఈ కాన్ఫరెన్స్ అయిపోయిన వెంటనే నిన్ను శోధిస్తాడు. నిన్ను శోధించడానికి ఒక వ్యక్తిని ఉపయోగించుకుంటాడు. ఆ ఒక్క వ్యక్తి చాలు, ఆ ఒక్క వ్యక్తి మాట వింటే, ఆ స్వరం వింటే చాలు నీకు, ఆ స్వరం వింటే చాలు నీకు ఎక్కడ లేని టెంపర్ వచ్చేస్తుంది, నువ్వు అన్కంట్రోల్ అయిపోతావు. అన్కంట్రోల్ అయిపోయి నువ్వు ఏదో ఒకటి మాట్లాడేస్తావు, తర్వాత అయ్యో అని నువ్వే బాధపడతావు. ఇప్పుడు దాకా నేను విన్న వాక్యం ఏంటి, ఇప్పుడు దాకా దేవుడు నాతో మాట్లాడింది ఏంటి, నేను ఎందుకు ఇలా తొందరపడి ఇలా అనేశాను, ఇలా మాట్లాడేశాను, ఇలా ప్రవర్తించేశానని తర్వాత నువ్వే తలబట్టుకొని కూర్చుంటావు. ఇలా మన జీవితంలో ఎన్నిసార్లు జరగలే చెప్పండి. అంటే అక్కడ ఏం జరిగింది, నువ్వు తొట్టిల్లావు, నువ్వు పడిపోయావు, నువ్వు తొట్టిల్లావు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఈ పైన చెప్పబడినటువంటి గుణలక్షణాలన్నీ అమర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు తొట్టిల్లవట, తొట్టిల్లవట. మీరు గమనించండి, ఇప్పుడు ఒక చిన్నపిల్లవాడున్నాడు, అప్పుడే నడకను ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎన్నిసార్లు పడిపోతాడు వాడు, చాలాసార్లు పడిపోతాడు, ఎందుకని పిల్లవాడు కాబట్టి. ఇప్పుడు నా పెద్ద కూతురు, నా చిన్న కూతురు 2వ క్లాస్కి వచ్చింది, అయినా కానీ ఎన్నిసార్లు పడిపోతుందో, ఎన్నిసార్లు కాళ్ళకి దెబ్బలు తగిలించుకొని వస్తుందో. చిన్న బిడ్డేం కాదుగా, 1 సంవత్సరం బిడ్డేం కాదు కదా, 2 సంవత్సరం బిడ్డేం కాదు కదా, 3వ క్లాస్కి వచ్చింది, దాదాపు 6-7 సంవత్సరాలు ఉన్నాయి. అయినా కాని పడి ఎన్నిసార్లు దెబ్బలు తగిలించుకొని ఉంటుందో. నేను కూడా అంతే, చిన్నప్పుడంతా నా ఒంటి నిండా దెబ్బలే, నా ఒంటి నిండా గాయాలే. కానీ ఇప్పుడు ఎదిగాను కదా, ఇప్పుడు ఎదిగిన తర్వాత కూడా ఇప్పుడు కూడా అలాగే పడిపోతున్నానా, అలాగే ప్రచండంగా దెబ్బలు తగిలించుకుంటున్నానా? తగిలించుకోవడం లేదు. మరి ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రతిరోజు పడిపోతున్నామంటే, ప్రతి గంట పడిపోతున్నామంటే దాని అర్థం ఏంటి, ఇంకా నువ్వు ఎదగలేదనేగా, ఇంకా నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగలేదనేగా. నువ్వు ఎదిగిన వాడు అయితే నువ్వు మరలా మరలా తొట్టిల్లో కదా, నువ్వు మరలా మరలా తొట్టిల్లు పడిపోతున్నావు అంటే ఇంకా క్రీస్తునందు నువ్వు ఎదగలేదు కదా. నువ్వు బాప్తీసం తీసుకుని ఎన్ని సంవత్సరాలైంది, నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలైంది, నువ్వు బలలో పాలిభాగస్థులు అవడం స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలైంది ఆలోచన చేయండి. ఒక 10 సంవత్సరాలైందా, అంటే 10 సంవత్సరాల నుంచి కూడా నువ్వు ఏం కొంచెం కూడా ఎదగలేదా? పోనీ 15 సంవత్సరాలైందా, 15 సంవత్సరాల నుంచి కూడా నువ్వు ఏమి ఎదగలేదా? 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి నేను క్రిస్టియన్ సార్ చెప్పడానికి చాలా గొప్పగా ఉంది. మరి 30 సంవత్సరాల నుంచి నువ్వు క్రిస్టియన్ అయి ఉంటే, 30 సంవత్సరాల నుంచి నువ్వు వాక్యంలో ఎదుగుతూ ఉంటే, ఇప్పుడు నువ్వు పరిపక్వత చెందిన వాడు అయితే పడిపోకుండా నిలబడాలి కదా. అస్సలు పడిపోమని నేను చెప్పడం లేదు. ఇప్పుడు నేను అస్సలు పడిపోనా? బైక్ వెళ్ళేటప్పుడు పడిపోవచ్చు, ఇది ఎప్పుడో ఒకసారి పడిపోవడం. కానీ చిన్నప్పుడు పడిపోవడానికి, మరలా మరలా పడిపోవడానికి, పెద్దయినప్పుడు ఎప్పుడైనా ఒకసారి పడిపోవడానికి చాలా వ్యత్యాసం ఉంది. అది బయలుపరుస్తుంది నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగావా లేకపోతే ఇంకా మరుగుజ్జుగానే ఉన్నావానని. కేవలం ప్రతిరోజు వాక్యం వింటే సరిపోదండి. వాక్యం అబ్బా ఈరోజు వాక్యం సూపర్ ఉంది, అబ్బా ఈరోజు వాక్యం అంత బాగాలేదు అని అనుకుంటే సరిపోదండి. ఈయన వాక్యం అంతా నన్ను ఉద్దేశించే చెప్పాడు అని అనుకుంటే కూడా ప్రయోజనం లేదండి. వా ఈరోజు వాక్యం అంతా వాడి కోసం అసలు అసలు మిస్ అయిపోయాడు వాడు కానీ ఈరోజు అంటే భలే ఉండేది. ఆయన లేడు అసలు, ఆయన కానుంటే అసలు ఈరోజు వాక్యం అంతా ఆయనకే అన్ను అనుకుంటే ప్రయోజనం లేదు. మనం ఇలా అనుకొని వేరే వాళ్ళకి సర్ది చెప్పేసి మనం నమ్ముకుంటున్నాం మనల్ని మనం సరి చేసుకోకుండా. అందుకోసం మనం ఎదగడం లేదు, అందుకోసం మనం మరుగుజ్జులుగానే ఉండిపోయాం ఆధ్యాత్మిక జీవితంలో. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, మీరు క్రియలు చేయువారైతే మీరు ఎప్పుడును తొట్రిల్లరు. కానీ మరలా మరలా మనం తొట్రిల్లి పడిపోతున్నామంటే ఇంకా క్రీస్తునందు మనం ఎదుగు బొదుగు లేని పసిబిడ్డల్లాగే, మరుగుజ్జుల్లాగే, పాలు తీసుకునే ఆహారలాగేనే ఉన్నాం. పసిబిడ్డగా ఉంటే మంచిదిగా మంచిదేగా సార్ అనుకోవద్దు. హెబ్రిల్కి రాసిన పత్రికలో గ్రంథకర్త అంటాడు, మీరు బలమైన ఆహారం తినవలసిన వారై ఉంటుండగా ఇంకను మీరు పాలు తాగేటువంటి స్టేజ్ లో ఉన్నారు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉంటుండగా ఇంకను మీకు ఒకడు నేర్పించేటువంటి స్థితిలోనే ఉన్నారు మీరు. అంటే ఎదుగు బొదుగు లేకుండా బలమైన ఆహారం తీసుకోకుండా ఇంకే ఇంకా పాలే ఆహారాన్ని తీసుకుంటూ పసిబిడ్డలాగే కొనసాగుతున్నారు మీరు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాదు, మనం ఇటు క్రియలు చేయడం ద్వారా మన నెంబర్ వన్ మనం ఎప్పుడు తొట్టిల్లము, నెంబర్ టూ ఇంకోటి ఏంటి, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఆ పైన చెప్పబడినటువంటి విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, సహనము, ఆశా నిగ్రహము, భక్తి, దయ, సహోదర ప్రేమ, ఈ లక్షణాలన్నీ కూడా మనం కలిగి ఉంటే దేవుని రాజ్యములో మనకు స్థానము సమృద్ధిగా లభించబడును. నో డౌట్ అట్ ఆల్ సమృద్ధిగా దేవుని రాజ్యంలో మనకు స్థానం లభించబడుతుందంట. సో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం అంటే అంత సులభం కాదండి. అపొస్తలుల పౌలు అపొస్తల కార్యములు 14వ అధ్యాయంలో అంతియొకయ యూకనియా సంఘాలతో మాట్లాడుతూ అంటాడు, మనము అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవలసి ఉన్నది అని అంటాడు. అంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే అనేకమైన శ్రమల గుండా ప్రయాణం చేయవలసి ఉన్నది. ఇక్కడ అనేకమైన శ్రమల గుండా ప్రయాణం చేయడం అంటే నీ సహనం మీద కలిగేటువంటి దెబ్బను నువ్వు ఓర్చుకోవడమే. అనేకమైన శ్రమలు అనుభవించడం అంటే ఆ కాంటెక్స్ట్ లో వాళ్ళతో దేని గురించి మాట్లాడుతున్నాడు, స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ సొంత వాళ్ళే, వాళ్ళ అయిన వాళ్ళే, అప్పటిదాకా వాళ్ళతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులే వాళ్ళ మీదకు తిరగబడి వాళ్ళ మీద దాడి చేస్తూ సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ సంఘాన్ని శ్రమలు గుండా వెళ్ళడానికి అనుమతిస్తుంటే అలాంటి సమయంలో చెప్తున్నాడు మనం అనేకమైన శ్రమలను అనుభవించవలసింది. ఈ శ్రమలను ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి, బయట ఎవరి దగ్గర నుంచి రాలా, వాళ్ళ స్థానికుల దగ్గర నుంచే వచ్చాయి. వాటన్నిటిని యాక్సెప్ట్ చేయండి అన్నాడు. వాటన్నిటిని యాక్సెప్ట్ చేయాలంటే ఏం కావాలి, సహనం కావాలి. వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయాలంటే ఏం కావాలి, దయ కావాలి, దయాగుణం కావాలి. సో క్రీస్తునందు ప్రేమైనటువంటి బిడ్డలారా, ఒక మాట చెప్పాలంటే నీ సహోదరుని నువ్వు క్షమించకుండా, నీ ఎడల అపరాధములు చేసిన వాడిని క్షమించకుండా, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని క్షమించకుండా, నిన్ను గాయపరిచిన వారిని క్షమించి వారి కొరకు ప్రార్థించకుండా నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. నువ్వు కేవలం బైబిల్ చదివి ప్రార్థన చేస్తే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. కేవలం నువ్వు ఆదివారం గుడికి హాజరైతే నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. నీకు విశ్వాసం ఒక్కటే కాదు, క్రియలు కూడా ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం. భక్తి ఒక్కటే ఉంటే సరిపోదు, సహోదర ప్రేమ ఉండడం కూడా అవసరమే. అప్పుడే నీవు నేను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలము, లేకపోతే స్వతంత్రించుకోలేము. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా 12వ వచనం చూస్తున్నాను, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. వీటన్నిటిని కూడా ఈ సంగతులన్నీ కూడా మీరు తెలుసుకొని మీరు అంగీకరించి మీరు సత్యం ఉంది స్థిరపరచబడి ఉన్నారు. సంఘంతోనే మాట్లాడుతున్నాడు. వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు ఆయనను ఎల్లప్పుడూ వీటిని గురించి మీకు జ్ఞాపకం చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను. నువ్వు రక్షించబడలేదని కాదు, నువ్వు మారుమనసు పొందలేదని కాదు, నువ్వు భక్తి జీవితాన్ని కొనసాగించడం లేదని కాదు, కానీ ఎస్ మీలో కొంతమంది చక్కగా వీటన్నిటిలో నిలబడి ఉండవచ్చు, చక్కగా వీటన్నిటిని మీరు అనుసరిస్తూ ఉండవచ్చు. బట్ అయినప్పటికీ ప్రతిసారి ఇలాంటి వాటిని మీకు జ్ఞాపకం చేసేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. ప్రతిసారి వీటి విషయమై మిమ్మల్ని హెచ్చరించేవారు ఒకరుండాలి. పేతురు అంటున్నాడు, ఇక్కడ నేను ఆ బాధ్యత తీసుకుంటాను, నేను ఆ బాధ్యత తీసుకుని నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాను, మీరు స్థిరపరచబడి నిలబడండి. ఎందుకు ఇలాంటి మార్నింగ్ డివోషన్స్, ఎందుకు ఇలాంటి ఈవినింగ్ డివోషన్స్, ఎందుకు ఇలాంటి కాన్ఫరెన్సెస్? పేతురు లాంటి బాధ్యతను కొంతమంది తీసుకుని ప్రతి దినము ఇట్టి విషయాలను మీకు తెలియపరుస్తూ మీరు మీ విశ్వాసమందు ఇంకా స్థిరముగా గట్టిగా నిలవబడినట్లు. ఏమి ఇలాంటి డివోషన్స్ అవసరమా? మనం పర్సనల్ గా బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటే సరిపోదా అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. చేసుకోండి పర్సనల్ గా కూడా మంచిదే, పర్సనల్ గా కూడా చేయండి మంచిదే, ఎంతసేపు చేస్తావో చేయండి ఇంకా మంచిదే. పర్సనల్ గా చేయొద్దని చెప్పడం లేదు. పర్సనల్ గా బైబిల్ చదువు, ప్రార్థన చేయి, మెడిటేట్ చేయి. కానీ ఇలాంటి అవకాశం దొరికినప్పుడు ఇలా వాక్యం వింటే కూడా, ఎందుకంటే వాక్యము మన విశ్వాసాన్ని బలపరుస్తుంది, విశ్వాసము మన క్రియలను చక్కపరుస్తుంది, అప్పుడు మనము క్రీస్తు కొరకు స్థిరముగా మన విశ్వాసములో నమ్మకముగా నిలవబడగలము. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈ రీతిగా ఎవరైనా సరే మీకు జ్ఞాపకం చేస్తూ మీకు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు వాటిని సమృద్ధిగా స్వీకరించండి. నన్నే ఉద్దేశించి చెప్తున్నాడు, మా గురించే ఉద్దేశించి చెప్తున్నాడు, అంతా మా కుటుంబం గురించే చెప్తున్నాడు అని దాన్ని నెగటివ్గా తీసుకోవద్దు. వాళ్ళు ఎవరు చెప్పినా, నేను చెప్పా, నేను అనే కాదు, ఎవరు చెప్పినా దాన్ని నెగిటివ్ గా తీసుకోవద్దు. కానీ పాజిటివ్ గా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇట్ ఈస్ నాట్ ద పర్సన్, వ్యక్తి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు తన ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, నన్ను హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే నా పిలుపును, నా ఏర్పాటును నేను నిశ్చయము చేసుకోవడానికి, దేవుని రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవడానికి, నేను నా విశ్వాసమందు స్థిరముగా నిలవబడటానికి అని గుర్తుంచుకోండి. 13-14 వచనాలు చదువుతున్నాం. మరియు మన ప్రభువైన యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసుకుని మిమ్మను రేపట న్యాయమని ఎంచుకొనుచున్నాను. పేతురు తన గురించి చెప్తున్నాడు ఇక్కడ. మన ప్రభువైన యేసు ప్రభు నాకు సూచించిన ప్రకారము అంటే నాకు అర్థమవుతూ వస్తుంది, నా గుడారమును విడిచిపెట్టవలసిన సమయం ఆసన్నమే. అంటే ఏంటి? అతనికి స్పష్టంగా అర్థమవుతుంది ఈ భూమి మీద అతని సమయం అయిపోయిందని, అతడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతి తనకు అర్థమైపోయింది. దేవుడు తనకు దాన్ని బయలుపరిచాడు. సో కాబట్టి ఇప్పుడు అతను ఏం చేస్తున్నా అంటే, నేను నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసినదని నేను ఎరిగి, అంటే నేను చనిపోబోతున్నానన్న సంగతి నేను గుర్తెరిగి, నా సమయం ఇంక ఎక్కువగా లేదని చెప్పి నేను అర్థం చేసుకుని నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము అంటే బతికినంత ఈ కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఒక దైవజనుడు అంటాడు, నువ్వు ఒక సారి ప్రసంగం చేసేటప్పుడు ఇదే నీకు చివరి ప్రసంగం అని అనుకొని బోధించు. నీకు మరొకసారి ప్రసంగించడానికి అవకాశం వస్తుందో లేదో నీకు తెలీదు, కాబట్టి ఇదే నీకు చివరి ప్రసంగము అన్నట్లుగా జాగ్రత్తగా బోధించు. ప్రసంగం వినేటువంటి వాళ్ళు కూడా ఇదే నాకు చివరి ప్రసంగమేమో, మరలా నాకు అలా కాని పనిచేసేవారు కూడా అలా పనిచేస్తే, వినేటువంటి వాళ్ళు కూడా అలా వింటే, హూనోస్, దిస్ మేబీ మై లైఫ్, మనకు తెలియదు కదా, తర్వాత సంగతి మనకు తెలియదు కదా. అందుకోసమే నేను మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్, అంటే ఇది తప్పని నేను చెప్పను, చాలా మంది లాంగ్ రన్ లో దానికోసం ప్లాన్ చేస్తారు, ఐ మీన్ లాంగ్ రన్ లో వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. బట్ ఆల్మోస్ట్ ఆల్ నేను ఈ రోజే నాకు చివరి రోజేమో, సో లెట్ మీ ఫినిష్ అప్ టుడే ఇట్సెల్ఫ్, ఐ డోంట్ వాంట్ టు వెయిట్ అప్ టు ద నెక్స్ట్ టైం. కానీ దీన్ని మళ్ళీ నెగిటివ్ గా తీసుకోవద్దు, దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు భవిష్యత్తు ప్రకారం నువ్వు దృష్టి పెట్టుకుని నువ్వు పని చేస్తా ఉంటే, యు మస్ట్ మేక్ యువర్ డిసైపుల్స్. ఒకవేళ నీకు ఆలోచిస్తాడో నీ గుడారాన్ని నువ్వు విడిచిపెట్టేటువంటి సమయం వచ్చినప్పటికీ కూడా పని ఆగిపోకూడదు, దర్శనం ఎప్పుడు ఆగిపోదు, నీ తర్వాత దాన్ని కొనసాగించేటువంటి వాళ్ళని దేవుడు ఇంకొకరిని లేవనెత్తుతాడు. కానీ నేనేం చెప్తున్నా అంటే, నువ్వు పని చేసేటప్పుడు ఎలా పని చేయాలి అంటే, నాకు ఈ రోజు చివరి రోజు ఏమో అన్నట్లుగా భయముతో నువ్వు పని చేయాలి. నువ్వు దూరదృష్టి కలిగి నువ్వు పని చేయడం తప్పని నేను చెప్పడం లేదు. ఒక లాంగ్ విజన్ ని పెట్టుకుని దాని కొరకు కొంతమందిని తయారు చేస్తూ పనిచేయడం తప్పని నేను చెప్పడం లేదు. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ వన్. కానీ నువ్వు పని చేసేటప్పుడు నీకు నీ హృదయంలో ఎలాంటి తృష్టి ఉండాలేమో, ఎలా ఉండాలంటే, నాకు ఈ రోజే చివరి రోజేనేమో. ఇంకొంచెం క్లియర్ గా చెప్తాను, ఒక వ్యక్తితో నీకు పర్లేదు, ఈరోజు దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడాడు, సమాధాన పడమని. ఇప్పుడు నీకేమవుతుందంటే, ఇప్పుడు కాదులే, ఇంకొక రెండు రోజులు పోయిన తర్వాత అప్పుడు మాట్లాడతాలి, అప్పుడు సమాధాన పడతాలి. అసలు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజే నీ గుడారాన్ని విడిచిపెట్టవలసి వస్తుందేమో, లేకపోతే ఆ ఎదుటి వ్యక్తి తన గుడారాన్ని విడిచిపెట్టే సమయం ఈ రోజే వస్తుందేమో, ఎవరు తెలుసు. ఎదుటి వ్యక్తి లేకపోతే నువ్వు మీ గుడారములను విడిచిపెట్టే సమయం మీకు తెలియదు కాబట్టి, మీ గుడారములు మీరు విడిచిపెట్టక మునిపే సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండుటకు ప్రయత్నించండి. ట్రై యువర్ బెస్ట్, డోంట్ వెయిట్ ఫర్ నెక్స్ట్ అవర్. కనీసం మరొక గంట కోసం కూడా ఎదురు చూడొద్దు, ఇప్పుడే వెళ్ళి సమాధానపడు. ఒకవేళ నీ సహోదరుని హెచ్చరించాలని దేవుడు నీకు ప్రేరేపణ కలిగిస్తే, రేపు చూద్దామని అని అనుకోవద్దు, ఈ రోజే వెళ్ళి హెచ్చరించు, ఈ రోజే వెళ్ళి తనతో మాట్లాడు. క్రీస్తునందు ప్రేమించు దేవుని బిడ్డలారా, పేతురుకు అర్థమైపోయింది తన గుడారాన్ని తను విడిచిపెట్టేటువంటి సమయం వచ్చిందా, ఆసన్నమైందని. వాస్తవానికి ఈ పత్రిక తను ఎప్పుడు రాశాడు, క్రీస్తు శకం 64వ సంవత్సరంలో రాశాడు. క్రీస్తు శకం 64వ సంవత్సరంలో ఎవరు అక్కడ పరిపాలనలోకి వచ్చారు, నీరో చక్రవర్తి కఠినమైనటువంటి నియంత పరిపాలనలోకి వచ్చాడు. ఈ నీరో చక్రవర్తి వచ్చిన తర్వాతనే పేతురు గారు హతసాక్షిగా రోమా నగరంలో ప్రభు కొరకు మరణించారు. ఈవెన్ అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఇదే నీరో చక్రవర్తి చేతిలోనే క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించాడు. వాళ్ళకు అర్థమైపోయింది, ఎస్ అవర్ టైమ్ ఈజ్ వెరీ నియర్, ప్రభుకి మమ్మల్ని పిలుస్తున్నాడు, మేము ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాల్సిన అవసరత ఉంది. కాబట్టి బ్రదర్స్, నేను ఇప్పుడే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళని రేపడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఏంటి, ఇక్కడ రేపడం అంటే రచ్చగొట్టడం. రచ్చగొట్టడం అంటే ఏంటి, రచ్చగొట్టడం ఎదుటివానికి మీదకి వెళ్ళమని కాదు, ఎదుటివాని మీదకి వెళ్ళమని రచ్చగొట్టడం కాదు. కానీ ఇప్పుడు వరకు మీకు ఏ ఏ సంగతుల్ని చెప్పానో వీటన్నిటిని కూడా జాగ్రత్తగా మనసులో పెట్టుకుని క్రీస్తునందు స్థిరముగా నిలవబడండి. క్రీస్తుని విడిచిపెట్టద్దు, దేవుని రాజ్యమును మనం స్వతంత్రించుకోవలసి ఉన్నదని వారికి జ్ఞాపకం చేయడం. సో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు ఉదయకాల సమయంలో దేవుడు మనతో కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని ఉదయకాలంలో దేవుడు కూడా తన పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మని వాక్యము ద్వారా మనలను రేపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 15వ వచనంలో, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. బహుశా అందుకే పేతురు గారు పత్రిక రాశారేమో. మీరు గమనించండి, చాలా మంది గొప్ప గొప్ప సేవకులు అందరూ చనిపోయారండి, కానీ వాళ్ళు రాసి ఉంచినటువంటి పుస్తకాలు ఈ రోజు కూడా అనేకులకు దీవెనకరముగా, అనేకులకు ఆశీర్వాదకరముగా, అనేకులతో మాట్లాడే రీతిగా ఉన్నాయి. వాళ్ళ తృష్ణ, నేను చనిపోయిన తర్వాత కూడా ఈ మాటలు ప్రతి ఒక్కరితో మాట్లాడి, ఈ హెచ్చరికలు ప్రతి ఒక్కరితో ఉండాలన్న దృక్పథంతో వాళ్ళు కొన్ని పుస్తకాలు రాసి వెళ్లారు. అవి అగ్నిలాగా మండుతూ ఉన్నాయి, అగ్నిలాగా మండుతూ ఉన్నాయి. ఆ పుస్తకాలు చదివి అనేక మంది తమ జీవితాలని మార్చుకుంటున్నారు, ప్రభావితం చేసుకుంటున్నారు. లైఫ్ బయోగ్రఫీస్ చదవండి, తప్పేమి కాదు. లైఫ్ బయోగ్రఫీస్ చదవండి, వారి అనుభవంలో నుంచి దేవుడు వాళ్ళతో చేసిన కార్యాలను విని నేర్చుకోండి, విని నేర్చుకోండి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఐ థింక్ నాకు కరెక్ట్ గా తెలియదు కానీ మీలో కొంతమంది ట్రైనింగ్ చేశారు. ట్రైనింగ్ చేసినప్పుడు మిషనరీకి సంబంధించిన ట్రైనింగ్ మీకు ఇవ్వబడిన ఒక ప్రాజెక్ట్ ఏంటి, ఎవరో మనకు తెలియనటువంటి ఇంతకు ముందు మిషనరీలు కాదు, ఇప్పుడు మన కళ్ళ ఎందు కళ్ళ ఎదుట మనకు తెలిసినటువంటి మిషనరీలు వాళ్ళ లైఫ్ స్టోరీస్ రాయాలి అనేటువంటి ఒక ప్రాజెక్ట్ మీకు వచ్చింది. ఆ ప్రాజెక్ట్ లో మీరు కొంతమంది రాశారు ప్రజెంట్ సేవకుల యొక్క మిషనరీస్ యొక్క లైఫ్ స్టోరీస్. అవి మీరు రాస్తున్నప్పుడు, వాటి మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీరు ఎన్ని విషయాలు నేర్చుకొని ఉంటారు. అది కేవలం బుక్ ప్రజెంటేషన్ కి సబ్మిట్ చేసి అక్కడితో వదిలేశారా? నిజంగా అక్కడ నేర్చుకున్నటువంటి విషయాల్ని మీరు ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తున్నారా? కేవలం నేర్చుకుని ఆ రోజుకి విడిచిపెట్టేయడం కాదండి, కానీ వాటిని అనుసరించేటువంటి వారముగా, వాటిని వెంబడించే వారముగా ఉండాలి. అందుకోసం పేతురు అంటున్నాడు, నేను మృతి పొందిన తరువాత కూడా నిత్యము మీరు వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేయదును. పేతురు గారు ఎప్పుడు చనిపోయారండి? దాదాపు 2000 సంవత్సరాలు అయిపోయింది పేతురు గారు చనిపోయి. కానీ ఈ రోజు కూడా కనీసం పేతురు ఊహించుంటాడా, 2000 సంవత్సరాల తరువాత కూడా ఇదిగో నేను చెప్పినటువంటి మాటల్ని ఇంకొంతమందికి ఉపయోగపడతాయి, ఇంకొంతమందికి అవి హెచ్చరికగా ఉంటాయి, ఇంకొంతమంది వాటి ద్వారా బలపరచబడతారు అని. ఐ డోంట్ థింక్ సో. పేతురు అనుకోనుండడేమో 2000 సంవత్సరాల తర్వాత కూడా, ఎందుకంటే వాళ్ళు చాలా వేగంగా ఉన్నారు. ప్రభు రేపే వస్తాడేమో అన్నట్లుగా ఆదిమ సంఘం జీవించలా, ప్రభు ఈ రోజే వస్తాడేమో అన్నట్లుగా ఆదిమ సంఘం జీవించింది. కానీ ఈ రోజు మనకు అలాంటి తృష్ణ లేదు లేండి. ప్రభు ఈ రోజే కాదు రేపు వస్తాడన్న ఆశ కూడా మనకేం లేదు, ప్రభు రేపు వస్తాడన్న ఆశ కూడా మనకేం లేదు. అందుకోసం మనం 10 సంవత్సరాల కోసం మన ఇన్సూరెన్స్ కట్టుకుంటాం, 10 సంవత్సరాల కోసం మన ఇల్లు కట్టుకుంటాం, అప్పులు చేసుకుని పెట్టుకుంటాం కదండి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడని మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా. మేము ఏదో కట్టుకథలతో ఏదో ఒకటి అల్లి మీకు ఈ రక్షణ సువార్తను చెప్పలేదు మేము. క్రీస్తుని గురించి ఆ రీతిగా మేము ప్రకటించలేదు. మేము చమత్కారంగా కొన్ని కథలను మీ కొరకు మేము అవలేదు, కానీ మేము వీటినైతే కన్నులారా చూచామో, దేన్నైతే మేము చెవులారా విన్నామో, పరలోకం నుండి ఆ స్వరం, ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, పరలోకము నుంచి తండ్రి పలికినటువంటి ఆ స్వరమును మేము స్వస్థముగా విన్నాం, ఏదైతే విన్నామో ఏదైతే మేము చూచామో దాన్ని మేము మీకు చెప్తూ ఉన్నాము. నేను ముగిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యూదయ కాల సమయంలో ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. పైన చెప్పబడినటువంటి ఆ గుణ లక్షణాలను అమర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాటిని అమర్చుకోకపోతే మనం సోమరులమైపోతాం, వాటిని అమర్చుకోకపోతే మనం నిష్ఫలమైపోతాం, వాటిని అమర్చుకోకపోతే దేవుని రాజ్యమును మనము స్వతంత్రించుకోలేము, వాటిని మనం అమర్చుకోకపోతే దూరదృష్టి లేని వారం అవుతాం, ఒక దర్శనం అంటూ ఉండదు మనకి. వాటిని మనం అమర్చుకోకపోతే మనము ఆధ్యాత్మికంగా గుడ్డివాళ్ళమైపోతాం, మనం వాటిని మనం అమర్చుకోకపోతే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. కాబట్టి పైన చెప్పబడినటువంటి ఆ గుణ లక్షణాలన్నింటినీ కూడా మనం స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి ఈ సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.